తదనంతరం ఈ కొండ మీద నుంచి నారాయణపురానికి వెళ్ళేదాకా, వనానికి వెళ్ళేదాకా, అక్కడి నుంచి ఆకాశరాజు గారి నగరానికి వెళ్ళేదాకా ఒక అద్భుతమైన విడిది పందిరి ఏర్పాటు చేయమన్నాడు శ్రీనివాసు. ఆ క్షణమే శ్రీనివాసుడి ఆజ్ఞని శిరసావహించి బ్రహ్మగారు, దిక్పాలకులు వచ్చారు. విశ్వకర్మ మొదలైనటువంటి మహానుభావులు అక్కడి నుంచి భూలోకంలో ఏది 7 కొండల దగ్గర నుంచి ఆకాశరాజు నగరం దాకా మహాద్భుతమైన పందిళ్లు వేశారు, నడక మార్గాన్ని చదును చేశారు, ముళ్ళు లేకుండా చేశారు. నిష్కంటకం చేయడం అంటారు దాన్ని. కంటకం అంటే ముళ్ళు. దారిలో ఎక్కడ కాల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చేస్తే ఆ దారిని నిష్కంటకమైన మార్గం అంటారు. అవి ఏర్పాటు చేశారు, కళ్ళాపులు జల్లారు, ముత్యాలతో ముగ్గులు తీర్చిదిద్దారు, దారి పొడుగుతో వెళ్ళేటప్పుడు విడుదల చేసుకుంటూ భోజనాలు చేయడానికి ఏర్పాట్లు చేశారట. దేవతలు ఈ మానవుల యొక్క భోజనాలు తినలేరు కదా, అందుకని బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా అగ్నిహోత్రుణ్ణి పిలిచి దేవతలు కూడా తినడానికి పనికొచ్చే వంటకాలు చేయించమన్నట. దేవతల కోసం ప్రత్యేక పాయసాలు ఉంటాయి, అపూపాలు ఉంటాయి, అవన్నీ తయారు చేశారు. భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేఖ్యాలు అన్ని ఏర్పాటు చేశారు. మన క్యాటరింగ్ అయితే ఎక్కువ తక్కువ అవుతాయి. అక్కడ అగ్నిహోత్రుడికే క్యాటరింగ్ ఇచ్చేశారు కదా, అందులో ఎవరికి ఎక్కువ తక్కువ లేదట. ఎవరికి ఎంత కావాల్సి వస్తే అంత వస్తుందట. పెళ్లికి పైనుంచి కిందకి తరలు వస్తూ ఉంటే దారిలో ఎవరికి ఎక్కడ భోజనం చేయాలనిపిస్తే అక్కడ ఆగేవారు. ఆ పందిట్లో కూర్చోగానే విస్తళ్ళు తమంత తామే వచ్చేవి. మామూలు విస్తళ్ళు కావు, బంగారపు విస్తళ్ళు. ఆ విస్తళ్ళలోకి పప్పులు, లవణాపోపాలు అంటే ఉప్పుతో వండిన పిండి వంటలు అన్నమాట, పులిహార, కట్టుపొంగలి, వీటిలో ఉప్పు వేస్తారు. జంతికల్లో ఉప్పు వేస్తారు, ఈ చక్కిలల్లో వేస్తారు. అటువంటి లవణాపోపాలు, శర్కరాపోపాలు అంటే పంచదార వేసినటువంటివి, గుడాపోపాలు అంటే బెల్లంతో తయారు చేసినటువంటి బెల్లపు పొంగలి మొదలైనవి, పాయసాలు, మధురసాలు, ఇంకా రకరకాల చెరకు రసాలు, బత్తాయి రసాలు, ద్రాక్ష రసాలు, మామిడి పళ్ళ రసాలు, ఒకటి ఒకటి ఎన్ని రసాలు, ఈ రసాలన్నీ తాగితే నిరసాలు పోతాయి. అన్ని రకాల రసాలు సిద్ధమయ్యాయి. ఎవడు ఏది తలుచుకుంటే అది వచ్చేస్తుందట. తెగ తాగిన వాళ్ళు తిన్నవాళ్లే తప్ప, తృప్తిగా ఉన్నవాళ్లే తప్ప కోపగించిన వాళ్ళు లేరు. ఇంకో అదృష్టం ఏంటి తెలుసా, దిక్కుమాలిన షుగర్ పేషెంట్లు కూడా అక్కడికి వచ్చి ఆరోగ్యం పొందారు. ఈ షుగర్ పేషెంట్లు పెళ్లికి వస్తే చాలా యాతన ఉండే, నాకు టిఫిన్ లేదు, కాఫీ లేదు అని పైకి కిందకి ఎగురి గొడవ గొడవ చేస్తారు. కొంతమంది ఇలాంటి పుణ్యాత్ములు కాదనుకోండి, ఎందుకో తెలియదు, కొంతమంది దుర్వాస మహర్షులు అనమాట. వీళ్ళు పెళ్లికి వచ్చారంటే అడిగిపోతాం, ఇక ఇయ్యాల వారు లేదు, కయ్యాల వారు లేదు. వచ్చిన దగ్గర నుంచి టిఫిన్ పెట్టలేదు, కాఫీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. కాఫీ ఇస్తే కాఫీలో పంచదార ఎక్కువైందంటారు, పంచదార ఎక్కువ వేస్తే తక్కువ అయిందంటారు, తక్కువ వేస్తే ఎక్కువ అయిందంటారు, గొడవ. అలాంటి వాళ్ళు కూడా ఈ పెళ్లిలోకి వచ్చాక తిన్నాక కిక్రమం లేదు. తగాదా పెట్టడానికి వచ్చిన వాళ్ళు, కోపిష్టి వాళ్ళు, పాపిష్టి వాళ్ళు శ్రీనివాసుడి మహిమ వల్ల చల్లారిపోయారట. ఎక్కడో ఒకడు వస్తూ ఉంటాడు అండి, ఒకడు వస్తాడు పెళ్ళిలో మాకంటే అందరూ తినేశారు, మగ పెళ్లి వారి తరఫున వచ్చాం, మమ్మల్ని పట్టించుకోలేదు అన్నవాళ్ళు కూడా ఆ పక్కన కూర్చున్న వ్యాసుడిని చూడగానే కిక్కురు మళ్ళా, ఎందుకంటే వ్యాసుడు చెప్పిస్తాడు కనుక. ఇక చూడండి ఎంత బాగుందో పెళ్ళి అంటే, హాయిగా తింటూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ కిందకి బయలుదేరారు. ఈ కథ అంతా మర్చిపోకూడదు మనం. స్కాందుడు, స్కంద మహానుభావుడు కుమారస్వామి వారు ఒకప్పుడు చెప్పాడు. ఆ తర్వాత స్వయంగా వరాహస్వామి వారు భూదేవికి చెప్పాడు. ఎప్పుడని చెప్పాను మీకు ప్రారంభంలో గుర్తుపెట్టుకోవాలి మనం, ఈ వైకుంఠం నుంచి 7 కొండలని వరాహావతారంలో స్వామివారు గరుడుని ద్వారా తెప్పించారు. ఆ పైకి రాగానే భూదేవిని పక్కన పెట్టుకున్నారు. అప్పుడు భూదేవి ఆయన్ని ప్రశ్నిస్తే ఈ కథలన్నీ చెప్పాడు. ఈ కథలన్నీ వింటున్నటువంటి భూదేవికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. స్వామి నాకు చాలా అనుమానం, ఆకాశరాజు అంటే ఏమిటో మాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు మీరు. పూర్వం మాధవుడు అని పేరు కలిగినటువంటి ఒక విప్రుడు కుంతల అనే చండాల స్త్రీతో వెళ్ళి తద్వారా పశ్చాత్తాపం పొంది 7 కొండల మీదకు అడుగుపెట్టి పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకుని బ్రహ్మదేవుడి కటాక్షం వల్ల ఇప్పుడు ఆకాశరాజుగా పుట్టాడు. ఆయన భార్య చంద్రరేఖ ధరణీదేవిగా పుట్టింది. ఇక ఇప్పుడు ఈ తొండమానుడు అన్నారే ఆకాశరాజు తమ్ముడు, మీరు ఉన్నారుగా పురాణం మర్చిపోయారు మడి మధ్యలో, సుధర్ముడనే మహారాజు గారు నాగకన్యకని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, ఈ సుధర్ముడికి నాగకన్యక వల్ల ఈ తొండమానుడు పుట్టాడు. మొదటి కొడుకు, మొదటి భార్య కొడుకేమో ఆకాశరాజు, రెండో భార్య నాగకన్యక కొడుకు తొండమాన్ చక్రవర్తి. ఈ తొండమానుడు ఎవరు, ఏం పుణ్యం చేసి ఈయన ఆకాశరాజుకు తమ్ముడయ్యాడు? ఎందుకంటే పెళ్లిలో ఎక్కువ బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ఆయన చాలా గొప్పవాడు విన్నాను, ఈయన కథ ఏమిటి, కమావిషయం ఏమిటి అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. అత్యంత ప్రాచీన కాలంలో ఈ కొండ మీద ఒక మహత్తరమైన ఘట్టం జరిగింది. అప్పటికింకా ఈ కలియుగం రాలేదు, ఆకాశరాజు పుట్టలేదు, తొండమానుడు పుట్టలేదు, సుధర్ముడు పుట్టలేదు, ఏమీ జరగలేదు. ప్రాచీన కాలంలో ఈ కొండ మీద వసువు అని పేరు కలిగిన ఒక బోయబాడు ఉండేవాడు. వాటి పేరు వసువు. అతడు ఈ శ్రీనివాసుడికి గుడి కూడా లేదు అప్పుడు. ఇప్పుడు ఆనంద నిలయం అని మనం చెప్పుకుంటున్న గుడి లేదు, ఒక విగ్రహమే ఉండేది. మీకు ముందే చెప్పానుగా, కృతయుగంలో వరాహస్వామి వారే శ్రీనివాసుడిగా మారాడు. త్రేతాయుగంలో ప్రారంభంలో నరసింహస్వామి శ్రీనివాసుడిగా మారాడు. త్రేతాయుగం పూర్తవుతున్నప్పుడు రామచంద్రుడే శ్రీనివాసుడిగా మారాడు. ద్వాపరయుగం చివరిలో కృష్ణుడే శ్రీనివాసుడిగా మారాడు. కలియుగంలో మళ్ళీ ఆ కృష్ణుడే ఇప్పుడు వెంకటేశ్వరుడిగా శ్రీనివాసుడిగా ఒకడు మాలిక దగ్గరకు వచ్చి ఆ తర్వాత తాను విగ్రహ రూపం ధరించాడు. అంటే ఇప్పుడు ఇంకా ప్రస్తుతం శ్రీనివాసుడు విగ్రహ రూపం ధరించేంత వరకు లోపల ఉన్న అక్కడ ఉన్న విగ్రహం ఎవరన్నమాట, కృష్ణ శ్రీనివాసుడే. కాబట్టి ఎప్పటికప్పుడు యుగయుగాలుగా కొండలు ఉన్నాయి. పురాణం వినేవాళ్ళు ఇది మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడో సృష్టి ఆరంభ కాలంలో, స్వయంభూ మరుగు కాలంలో మొట్టమొదట వరాహస్వామి వారి కొండలు తెచ్చినప్పటి నుంచి యుగయుగాలుగా కొండలున్నాయి. రాముడు వెళ్ళాడు, దశరథుడు అక్కడ తపస్సు చేశాడు అన్నాం కదా, జనకుడు వచ్చాడని చెప్పుకున్నాం కదా మనం. ఎంతెందుకండి, భాగవతం విన్నారుగా మీరంతా. అందులో బలరాముడు మహాభారత యుద్ధానికి ముందు తీర్థయాత్రలు చేసి వెంకటాద్రికి వచ్చాడు. కాబట్టి అప్పుడు కూడా అక్కడో శ్రీనివాసుడు ఉన్నాడు. ఈ శ్రీనివాసుడు కలియుగంలో పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ముందు లక్ష్మీనారాయణులు అక్కడ ఆనంద నిలయంలో ఉండేవారు. కానీ ఒకప్పుడు గుడి లేదు, గుడి చాలాసార్లు నిర్మాణం అయ్యింది. ఇప్పుడున్న గుడి ఉందే, దాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ తొండమానుడు నిర్మించడానికి ముందు ఉట్టి విగ్రహమే ఉండేది. లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్న శ్రీనివాసుడు ఒక ఆయన ఉండేవాడు. అది చాలా ప్రాచీన కాలం. ఆ కాలంలో ఈ కొండ మీద ఒక బోయవాడు ఉన్నాడు, వాడి పేరు వసువు. వాడి భార్య, అతను ఇద్దరు శ్రీనివాసుడిని అత్యంత భక్తితో పూజించేవాడు. శ్యామాక వనపాలో భూతు భక్తిమాన్ పురుషోత్తమే శ్యామాక తండులాన్ త్యక్త్వా మధునా పరిశాచ్యజ నివేద్య దేవదేవాయ శ్రీభూమి సహితాయ చ ఏవం భక్తిమతః తస్య భార్యా చిత్రావతి శుభ. ఈ వసు పరమ భక్తుడు, విష్ణు భక్తుడు. ఈ కొండ మీద ఉన్న శ్రీనివాసుడు శ్రీదేవితో భూదేవితో కలిసి మకాం పెట్టాడు అక్కడ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడే. ఆయనకి నిత్యము పరమసేవ చేసేవాడు. ఆయన భార్య పేరు చిత్రావతి. చిత్రావతికి కూడా భర్తలాగే శ్రీనివాసుడు అంటే చాలా ఇష్టం, వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఈ ఇద్దరు ఒక రోజున స్వామివారికి నమస్కరించి, నారాయణ, శ్రీదేవి భూదేవి సమేత నారాయణ, నీకు నమస్కారం, నీకు నైవేద్యంగా ఏం పెట్టమంటావు అని అడిగారు. అప్పుడు ఆయన, శ్యామాక ధాన్యం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ధాన్యాలు చాలా రకాలుగా ఉండేవి పూర్వం, ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడంతా ఏమిటో పిచ్చి పిచ్చివన్నీ వచ్చేసాయి. కానీ పూర్వం శ్యామాక అనే ఒక ధాన్యం ఉండేది, సన్నని ధాన్యం. ఆ ధాన్యం పొట్టు తీసి, అంటే రోట్లో వేసి దంచి ఆ పొట్టు తీసి తర్వాత ఆ బియ్యాన్ని వండేవారు. ఆ బియ్యం నుంచి వచ్చే గంజి తీయగా ఉండేదట. ఆ గంజి తాగితే 3 రోజుల పాటు మళ్ళీ అన్నం తినకపోయినా ఆకలి వేసేది కాదు, మంచి బలంగా ఉండేది. ఆ గంజి వార్చి తాగేవారు. ఆ గంజినే దుర్వాసుడు పిట్టలకి జింకలకి కూడా కలిపి పెట్టేవాడు. అడవుల్లో ఈ శ్యామాక ధాన్యం కనుక దొరికితే ఆనందపడిపోయేవారట. చాలా రుచి కలిగిన ఆరోగ్యకరమైన ధాన్యం. శ్యామాకము, మసూరము మొదలైనటువంటి ఎన్నెన్నో రకాల ధాన్యాలు ఉండేవి. అవన్నీ పోయి మా చిన్నప్పుడు అక్కుళ్ళని మసూరి అని ఉండేవి. ఇప్పుడు ఏమిటో పియ్యల్లు, వాడి ముఖమెల్లు, అవి ఇవన్నీ కృత్రిమ ధాన్యాలు. ఈ కృత్రిమ ధాన్యాల్లో ఏదో అన్నం వండుకు తింటున్నాం బలం ఉండడంలా, అందుకే అన్నం తిన్నా కళ్ళు తిరిగిపోతాయి, పైత్యం వస్తుంది, దురదలు వస్తాయి, నీరసం. ప్రొద్దుట్లేస్తే నీరసం, ఆఫీస్కి వెడితే నీరసం, ఇంటికి వస్తే నీరసం, కోపం దానివల్ల పెరిగిపోతుంది. మరి కోపాలు ఎందుకు వస్తుంది అనుకుంటారు, ఒంట్లో ఓపిక లేక. ఒంట్లో ఓపిక లేనప్పుడు మొగుడు ఏమైనా కాఫీ అని అడిగితే కాఫీ కావాలని మొహానికి అంటుంది. కారణం ఏంటంటే ఇవి ఒంట్లో ఓపిక ఎక్కడ చేయలేక నీరసం. ఈ పెళ్ళిళ్ళకి వచ్చి దుర్వాసుల గొంతులేసే వాళ్ళకి కూడా ఎందుకంటే ఒళ్ళంతా మంటలో ఆకలి తట్టుకోలేక రోగాలు ఉండడం వల్ల కోపాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటే కోపించరు వాళ్ళు. ఈ కోపాలకు సగం మూల కారణం అనారోగ్యం అనమాట. అనారోగ్యం ఎందుకు వస్తుందంటే ఈ కెమికల్స్తో కూడిన ఆహారం తింటున్నాం కనుక. ఆ రోజుల్లో శ్యామాక ధాన్యం అని ఉండేది. మీరు కూడా ఎప్పుడన్నా నమక చమకాలు చదువుతున్నారుగా, శ్యామాకాచమే గోధుమాచమే అంటున్నారా? అందులో శ్యామాకాచమే, శ్యామాక అనే ధాన్యములను నా కొరకు ఇమ్ము, గోధుమాచమే గోధుమలు అనే ధాన్యం గోధుమలు ఇయ్యి. ఈ విధంగా మనం పెసలు, నువ్వులు, శ్యామాకాలు, గోధుమలు ఇవన్నీ చెమకల్లో అడుగుతున్నాం. పరమాత్ముడు ఈ ప్రార్థన అంగీకరించి భూమండలంలో సమృద్ధిగా ఉంచేవాడు అనమాట. ఈ మధ్యన ఒక ఆయనకు ఆనందం కలిగి కందకూర ఆచమే చేగోడీచమే అన్నట్టు. వాడి చేగోడీలు కందకూర ఇష్టం కాబోలు. అలా లేనిపోయిన కల్పించకూడదు, మంత్రాల్లోకి మన సొంత పిత్రం కలిగించకూడదు కానీ అందులో ఉన్నవి చదవాలి. నమః 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 అని వస్తుంది కనుక నమకము అన్నారు. చ చ అంటే, చ అంటే మరియు, సంస్కృతంలో చ అంటే అండడానికి వాడతాం అనమాట. అందుకని చెమకం అన్నారు అనమాట. చూసారా, గోధుమాశ్చమే శ్యామాకాచమే అన్నిట్లో చా ఉంటుంది, అందువల్ల చెమకం. అలా కాకుండా వరసగా నమ శివాయ చ రుద్రాయ చ నమః కార్పాయ చ కూట్యాయ చ అని వరసగా నమః నమః అంటున్నాం గనక, నమః అంటే నమ అనమాట, అది నమకం. ఇది చాలా గొప్ప మంత్రం. అలాంటి శ్యామాక ధాన్యములతో వండిన అన్నం అంటే నాకు ఇష్టం అన్నాడు శ్రీనివాసుడు. పూర్వకాలంలో చాలా కాలం మన వెంకటేశ్వరుడికి అన్నాన్ని నివేదన చేసేటప్పుడు ఈ శ్యామాక ధాన్యముతో వండిన అన్నం నైవేద్యం పెట్టేవారు. ఈ అన్నముతో తయారు చేసిన పులిహార, ఈ శ్యామాక ధాన్యముతో వండినటువంటి దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి ఇవన్నీ వాటితోటే చేసి నివేదన చేసేవారు. ఆ రోజుల్లో మహానుభావులు తిన్నారు. తిని కూడా మళ్ళీ పురాణం చెప్పడానికి భూలోకంలో పుట్టిన వాళ్ళలో నేను ఒకణ్ణి. ఆ కాలంలో ఈయన శ్రీనివాసుడు శ్యామాకం అంటే ఇష్టం అనగానే వెంటనే తన దొడ్డి దగ్గర ఆ కొండ మీద ఆయన నివాసం ఉండేవాడు. అక్కడ పెరడంతా చదును చేసుకుని అందులో శ్యామాక ధాన్యం పండించి ఆ ధాన్యం కేవలం శ్రీనివాసుని నివేదనకి వాడేవాడు. రోజు కుంచెడు ధాన్యం దంచి ఆ ధాన్యముతో వచ్చినటువంటి బియ్యమును అందంగా పదునుగా వండి, అంటే చక్కగా ఉండాలి, చిమిడిపోకూడదు, అలాగని ఉడకకుండా ఉంటే కష్టం కదా, బియ్యం బియ్యం కింద ఉంటే తినలేం కనుక ఎలా వండాలో అలా వండితే దాన్ని పదునుగా వండుట అంటారు, కరెక్ట్గా వండాలన్నమాట. అలా వండి అందులో పుట్ట తేనె, జున్ను, జీడిపప్పులు ఇవన్నీ వేసి ఈ అన్నం వద్ద పట్టుకెళ్ళి స్వామివారికి నైవేద్యం పెట్టేవాడు. స్వామివారు రెండు చేతులతో అది తీసుకుని కొంచెం తిని మిగతాది ప్రసాదంగా వెలకిచ్చేవాడు. ఎంత అదృష్టవంతుడండి ఆయన. స్వామి కొంచెం తిని మిగిలిన కంచం ఇచ్చేవట, ఆ కంచం పట్టుకొచ్చి వీడి ఇంటికి వచ్చి తినేవారట. కొంచెం వండితే కొంచెంలో సగం ఆయన తిని సగం వెలగిచ్చేవాడు. డైరెక్ట్గా స్వామివారి ప్రసాదం తిన్న మహా యోగజాతకుడు ఈ వసువు. అందువల్ల ఏ కులం ఏ మతం కాదు, ఆయన పోయేవాడు. కానీ ఆయన జాతకం చూసారా మరి? ఆయనకు ఒక్కడే కొడుకు, ఒక భార్య, ఒకే భార్య, ఒకే కొడుకు, ముచ్చటైన సంసారం. ఇలా చాలా కాలం జరిగింది. కొడుక్కి 8 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజున ఆయన శ్యామాక ధాన్యం సక్రమంగా పండటం లేదు అక్కడ, స్వామి పరీక్ష వల్ల ఎక్కువ బియ్యం దొరకట్లేదట. అందుకని అక్కడికి దగ్గరలో ఒక 5-6 మైళ్ళు 7 మైళ్ళ దూరంలోనే ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో శ్యామాక ధాన్యం బాగా అమ్ముతున్నారని తెలుసుకుని, కొడుక నేను కిందకి నడిచి వెళ్ళి 5-6 బస్తాలు ధాన్యం కొనుక్కొస్తాను, ఈ పూటకి ఇంట్లో నువ్వే ధాన్యాన్ని కోసి దాన్ని దంచి పొట్టు తీసి బియ్యం తయారు చేసి చక్కగా వండి అందులో తేనె జున్ను మొదలైనవి కలిపి స్వామికి నివేదన చేసి ఆయన ఇచ్చిన ప్రసాదం అట్టే పెట్టు, నువ్వు కొంత తిని మిగతాది మేము రేపు వచ్చాక పెట్టు, రేపు ఉదయానికి మేము వచ్చేస్తాం. స్వామికి నైవేద్యం పెట్టింది సద్దన్నం కాదండి, స్వామి నివేదన ఎన్నాళ్ళైనా అది ప్రసాదమే, అందువల్ల ఆ ప్రసాదం మాకు అట్టే పెట్టు అనగానే, అలాగే అమ్మ అలాగే నాన్న అన్నాడు ఆ డింభకుడు అవ్వాలుడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. మీ కుర్రవాడు తల్లిదండ్రులు చెప్పినట్టే శ్యామాక ధాన్యం కోశాడు, ఆ ధాన్యాన్ని కంకుల నుంచి బయటికి తీశాడు. వరిలా కోసిన తర్వాత ఏం చేస్తారు, ఆ ఒలు ఒలుస్తారు, దాన్ని దంచాడు, బియ్యం చేశాడు, చక్కగా వండాడు. చిన్నప్పటి నుంచి పిల్లలకు వండడం నేర్పేవారు వాళ్ళు. అందులో వండాడు, తేనె మొదలైనవన్నీ వేసి స్వామివారి దగ్గరికి పెట్టి నివేదన చేశాడు. స్వామి అందులోంచి ఒక్క ముద్దే తిన్నట్టు ఈ పూట తిని, మిగతాదంతా నీకేరా, నువ్వు తినేయి అన్నాడు. మొత్తం నువ్వే తినే అన్నప్పుడు ఇంకా ఆకూడదు కదా.
వీడు నాన్న అమ్మ పెడుతూ నువ్వు కొంచెం తిని మాకు అట్టే పెట్టన్నారు, కానీ స్వామి ఏమన్నాడు, మొత్తం నువ్వే తిని అన్నాడు. దాంతో వీడు ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా తినేసాడు. గిన్నె కడిగి పక్కన పెట్టాడు. గిన్నె అంటే మట్టి మూకుడు, మట్టి మూకుడు కడిగి పక్కన పెట్టాడు. ఈ పూట ఏమైంది, రేపెప్పుడో వస్తామన్న తల్లిదండ్రులు కింద పల్లెటూరికి వెళ్ళి ఈ బియ్యం కొనుక్కుని అక్కడ పని తొందరగా అయిపోవడం వల్ల చీకటి పడిలోకి వచ్చేసారు. ప్రొద్దుట వెళ్ళిన వాళ్ళు సాయంకాలానికి వచ్చారు. అంటే కొంచెం ఆ పూట అదృష్టవశాత్తు వాళ్ళ పని తొందరగా అయిందనమాట. రాగానే కుమార నైవేద్యం పెట్టావా అని అడిగారు. పెట్టాను అన్నాడు ఆయన. మరి ప్రసాదం రేపటి గట్టే పెట్టమన్నాం కదా, మేము ఇప్పుడే వచ్చాం కదా ప్రసాదం తీయనగానే, ఎక్కడ ప్రసాదం, నేనే తినేసాను, స్వామి తినేయమన్నాడు అన్నట్టు. నేను ఒళ్ళు మండిపోయింది. స్వామి నిన్ను మొత్తం తినమంటాడా, ఎందుకంటాడు అలా, రోజు మేము నైవేద్యం పెడుతున్నాం, కొంత మాకు అట్టే పెడుతున్నాడు, నువ్వు నేను అమ్మ అందరం తినాలి కదా, మొత్తం నువ్వే దొంగతనంగా తినేసావంటే నాకు దొంగతనం తెలియదు అన్న అన్నట్టు. వీడు కిరాతకుడు పాపం, ఎంత భక్తుడైనా కొంత పుట్టుకతో వచ్చిన కషాయితనం ఒకటి ఉంటుంది, జంతువులు వేటాడడం అలవాటు కదా. ఒళ్ళు మండిపోయి ఒక్కసారి కత్తి తీసేశాడు. ఖడ్గమాదాయ తం హంతుం త్వరయా హస్తముద్దదౌ తత్వక్షస్తదా విష్ణుః ఖడ్గం జగ్రాహ పాణినా ఖడ్గో గృహీతః కేనేతి పశ్యన్ వృక్షం దదర్శ సః. పెద్ద కత్తి ఒకటి ఉంది వరలో వాడికి, అడవిలో జంతువులు వేటాడడానికి తనను తాను రక్షించుకోవడానికి కిరాతకుడి దగ్గర చాలా పెద్ద కత్తి ఉన్నది, మంచి ఖడ్గం, సునందం లాంటి కత్తి. ఆ కత్తి చూసి కోపంతో కొడుకు చుట్టుపుచ్చుకుని, లేదని చెబుతావా లేదా, అన్న నువ్వే దొంగతనంగా తిన్నాను అని ఒప్పుకో, లేదా కత్తితో నరికేస్తా అన్నట్టు. కత్తి అలా ఎత్తాడో లేదో ఆ కత్తి ఎంత గింజుకున్నా కదలడం లేదు. ఇలా కత్తి ఎత్తి వాడి మీదకి దూస్తూ ఉంటే ఈ వెనక్కెత్తిన చెయ్యి అలాగే ఉండిపోయింది, కత్తిని ఎవరో పట్టుకున్నట్టే కదలకుండా ఆగిపోయింది. ఎవర్రా నా కొడుకుని నరుకుతానని కత్తి తీస్తే కత్తిని గట్టిగా పట్టుకున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే, నీలమేఘఛాయ శరీరుడు కోటి సూర్యప్రభ భాసమానుడు అయిన శ్రీహరి అక్కడ దర్శనం. శంఖ చక్ర గదా పాణిం వృక్షారూఢార్థ విగ్రహం. ఒక్కొక్కళ్ళ అదృష్టం చెప్పాను కదా, మూఢభక్తులకి తొందరగా దొరుకుతాడే. అనేక పాదాలతో అనేక నేత్రాలతో ఉన్న పరమాత్మ అక్కడ కనపడ్డాడు. చారు లక్షణ లక్షిత నకపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్రహారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అదన వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవి ఎప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముగుడించి ఇట్ల నెడుతించే. వేలాది చేతులతో వేలాది పాదాలతో వేలాది శిరస్సులతో అనేక నేత్రములతో నీలమేఘఛాయ శరీరుడు నల్లని మేఘం వంటి కాంతి కలిగిన పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆయన చేతులలో శంఖం చక్రం గద పద్మం మొదలైన అనేక ఆయుధాలు ఉన్నాయి. మహాకాంతితో వెలిగిపోతున్నాడు. ఒకేసారి సూర్యులు కొన్ని వేల మంది ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతి వస్తున్నదట. భగవద్గీతలో దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత అంటాడు ఆయన. యుగపత్ అంటే ఒకేసారి ఏకకాలంలో కొన్ని వేల మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతిని ఎవరైనా చూడగలరా? ఒక్క సూర్యుడు చూస్తేనే కళ్ళు వైర్లు గమ్ముతాయే, అటువంటిది కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతిని చూడడం చాలా కష్టం. అటువంటి మహాకాంతితో ఉన్నాడు. చెవులకు మకరకుండలాలు ఉన్నాయి. ముఖం చంద్రబింబం కంటే మించిపోయి వెలిగిపోతున్నది. ముక్కుకు గొప్ప మౌక్తికమైనటువంటి ఆభరణం ఉన్నది. దాన్ని నత్తు, ముక్కుకు పెట్టుకునే నత్తు అంటారు. చేతిలో ఒక చేతిలో మురళి కూడా ఉన్నది. నెమలి పించం కిరీటంలో ఉన్నది. మేఘంలో మెరుపు తీగల వక్షస్థలం మీద లక్ష్మీదేవి వెలిగిపోతోంది. ఆయన నల్లగా మేఘంలో ఉంటే ఆ మేఘంలో మెరుపు తీగ అన్నట్టుగా వక్షస్థలం మీద లక్ష్మీదేవి ధగ 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 వెలిగిపోతోంది. శంఖంలా నున్నగా ఉన్నది మెడ, ఉందా లేదా అనిపిస్తున్నది నడుము. ఆ నడుము దగ్గర బొడ్డులో నుంచి తెల్ల తామర పువ్వు పైకొచ్చింది. తెల్ల తామర పువ్వులో నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మదేవుడు ఆడుకుంటూ ఎర్రని రంగుతో కనపడుతున్నాడు.
ఆ మహానుభావుణ్ణి శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఇలాంటి 9 శక్తులు స్త్రీ రూపములతో చేరి సేవిస్తున్నాయి. నందుడు సునందుడు ప్రహ్లాదుడు నారదుడు పుణ్యశీలుడు సుశీలుడు మొదలైన వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ భక్తితో స్తోత్రం చేస్తున్నారు. అలా స్తోత్రాలు అందుకుంటున్నాడు. కరుణారసం ఆయన కళ్ళల్లోంచి ఒలుగుతోంది. అంటే ఆయన చూపులు చూస్తూ ఉంటే ఆ చూపులలో ప్రేమ జాలి తప్ప మరొకటి లేదు, క్రోధం లేదు. అటువంటి స్వామి కట్టి గట్టిగా పట్టుకోగానే ఒక్క క్షణకాలం వణికిపోయాడు, ఆనందంతో పులకించిపోయాడు. భార్యతో పుత్రుడితో సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎన్ని జన్మలెత్తితే ఆయన దర్శనం అవుతుంది. మహానుభావులు వేల సంవత్సరములు కఠోర తపస్సు చేసి ఆయన దర్శనం కాక అలమటించిపోతున్నారు. మరికొంతమంది నీ దర్శనం వద్దు, కనీసం నీ పాదాల కింద ఉండే ఇంత దుమ్ము ఇయ్యి చాలంటారట, నీ పాదధూళి చాలు అంటారు. అయినా పాదధూళి కూడా చెక్కదు. అటువంటిది ఆ పరమాత్మని ఈ బోయవాడు పుత్రుడి వల్ల క్షణంలో చూడగలిగాడు. కాళ్ళకి నమస్కరించి, స్వామి ఏమిటి నీ లీల, నా కుమారుడు అపరాధం చేశాడు అనుకున్నాను, శిక్షించాలనుకున్నాను, పుట్టుకతో కిరాతకుండి కదా, ఆ క్రూరత్వం నన్ను పట్టుకున్నది, నన్ను క్షమించు అనగానే, నాయన నీవు మూఢభక్తుడి, నీకు మంత్రం తెలియదు తంత్రం తెలియదు, కేవలం నన్ను పూజించడమే తెలుసు, ఏ మంత్రము తంత్రము తెలియక సంపూర్ణమైన శరణాగతితో నన్నే చేరి నన్ను పూజించి నాకు సర్వం సమర్పించే వాళ్ళని సులభంగా అనుగ్రహిస్తాను, అనేక యజ్ఞములు చేసిన వేదములు చదివిన రాని పుణ్యం నీలాంటి అమాయక భక్తుడికి క్షణకాలంలో వస్తుందన్నాడే. మనకి పురాణాలన్నీ అవే చెప్పాయండి, ఎన్ని వేదములు చదివినా మోక్షం రాకపోవచ్చు, యజ్ఞములకు దొరకపోవచ్చు ఆయన, కానీ భక్తికి తొందరగా చిక్కుతాడు. చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు సౌచతకు దానశీలతకు దయన్ చిక్కడు శృతిలతి కావలి భక్తికి చిక్కిన క్రియ అచ్చుతుండు సిద్ధము సుండి. ఎన్ని యజ్ఞములు చేసినా దొరకడాయన, ఎన్నో దాన ధర్మములు చేసినా లభించడా పరమాత్మ. శుచిగా స్నానం చేసి సంధ్యావందనాదులు చేసిన వారికి దొరకడు, మరి ఎన్నెన్నో మంచి పనులు చేసినా దొరకడు, కానీ భక్తికి సులభంగా చిక్కుతాడు. అందుకే భక్తి ప్రియో మాధవ, మాధవుడు భక్తి ప్రియుడు అన్నారు. నిజంగా ఆలోచించండి, అతడు ఏం చేశాడు? కేవలం మూఢభక్తి తప్ప, నీ మూఢభక్తికే నేను మెచ్చుకున్నాను. నువ్వు రోజు నైవేద్యం పెడుతున్నావు, అది తింటున్నాను, ఈ పూట పూర్తిగా నీ కుమారుణ్ణి ప్రసాదం నేనే తినమన్నాను, అలా తినేస్తే వాడి మీద నువ్వు ఎలా అరుగుతావో చూద్దాం అనుకున్నాను. నువ్వు భక్తుడివి కదా, స్వామివారి నైవేద్యమును దొంగతనంగా తింటే కొడుకును కూడా క్షమించక సంపాదన్నంత కోపం తెచ్చుకున్నావు, ఇది కదా వెర్రి భక్తి అంటే అన్నాడే. భక్తికి ఇక కొడుకైన ఒకటి భార్య అయిన ఒకటి. ఇప్పుడు గోరా కుంభార అని ఒకడు ఉన్నాడండి, రంగడి మీద ఒట్టు పెట్టుకుందిట వాళ్ళ ఆవిడ, అందుకని నీ మొహం చూడండి నేను ముట్టుకొని అన్నాడు ఆయన, పెళ్ళా ముట్టుకోలేదు. చివరికి భార్య చెయ్యి పట్టుకుంటే చేతులు నరికేసుకున్నాడు. గోరా కుంభార అని మహారాష్ట్రలో గొప్ప భక్తుడు, అతనికే చక్రధారి అని పేరు వచ్చింది. ఎందుకంటే కుండలు తిప్పుతాడు, కుండలు చక్రాన్నితో తిప్పుతాడు కదా, కుండలు చేయటానికి చక్రం గిర్రును తిప్పేవాడిని చక్రధారి అంటారు, చక్రం ధరించారు కాబట్టి. చక్రధారి అంటే విష్ణువు అని ఒక అర్థం, చక్రం ధరిస్తాడు ఈయన చక్రం ధరిస్తాడు. చూసారా, అలాంటి అమాయక భక్తులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, మా స్వామి ఉన్నాడు మాకు దర్శనమిస్తాడు అని అచంచలమైన భక్తితో ఆయన్ని తలుచుకోండి, గ్యారంటీగా దొరుకుతాడు. ఎందుకు దొరకడండి, ఆయన కరుణాస్వరూపు, పిలిచే కళ్ళుంటే దొరుకుతాడు. దొరకడానికి మనకు ఒకటే మార్గం, ఇంకేమిటి సులభం? భక్తి. నాకేమీ తెలియదు, మంత్రయుక్త పూజ చేయ
మనసు కరుగున మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగున మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో కాననైతినే వాదమేల పేద బాధ తీర్చరావయ స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ నానురావ నీలకందర.
ఎంత అందమైన పాటలు అండి అవి. అందరిలాగా నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, వాటితో అర్చన చేద్దామంటే అవి నాకు తెలియదు అన్నాడు కాబట్టి కన్నప్ప కోసం ఆయన దిగొచ్చాడు. స్వామివారి గుడి కింద ఉంటే కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది, ఎత్తు మీద ఆయన గుడి కట్టించాడు. ఆయన చూసారా భక్తులకి అంత ఉన్నత స్థానం ఇస్తాడు, భక్తులను నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆయన పాదసేవ చేస్తాడు, అన్నం వండి పెడతాడు, ఏదైనా చేస్తాడు. భగవంతుడి యొక్క కరుణ ఎంతింతని చెప్పలేం కనుకే ఆయనని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. నీ కుమారుడి ప్రాణం తీయడానికి సిద్ధపడ్డావు, చాలా సంతోషం. ఈ స్వామి పుష్కరిణీ తీరంలో అంతటా నేను ఉంటాను, నన్ను నడపకుండా ఎవరూ ఏ పని చేయలేరు అని వసువుని నీకేం కావాలన్నాడు. నాకేమవుతుంది నీ సేవ తప్పన్నట్టే. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి పాండ్య దేశం నుంచి ఒక ఆయన వచ్చాడు, వాడి పేరు రంగదాసు. ఏదో అక్కడెక్కడ పనులు చేసుకుంటాడు. ఆయన కూడా చతుర్థ కులస్తుడు, పాపం ఆయన అమాయకుడు. ఇదంతా కళ్ళారా చూసేటండి ఆ రంగదాసు. ఎంత చిత్రం ఇది, ఒక బోయవాడిని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఆవిడ్ని ఏం కావాలో కోరుకోని స్వామి స్వయంగా అడుగుతున్నాడు. కొండ మీద స్వామి ఉన్నాడని తెలుసు, కానీ విగ్రహ రూపంలో ఉంటాడు అనుకున్నాను తప్ప ఇలాగ రూపంతో దర్శనమిచ్చి వరాలు ఇస్తాడనే విషయం ఇప్పుడే కళ్ళారా తెలిసింది అని ఆయన కూడా వచ్చి సాష్టాంగపడ్డాడు. అప్పుడు స్వామి కిరాతక, ఇక నీకు జన్మరాహిత్యం ఇస్తున్నాను, నువ్వు నీ భార్య నీ కుమారుడు శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోండి అన్నట్ట. మళ్ళీ ఈ కిరాతకుడికి వసువుకి అనుమానం వచ్చింది, ఎవరైనా వైకుంఠానికి వచ్చి అక్కడ ఉండిపోయి నీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, జన్మ అవసరం లేదంటే ఎంత ఆనందంగా వెళ్ళిపోతారండి. ఈయన అలా అనలేదు. దేనికోసం అన్నాడు తెలిసిన, స్వామి నేను శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోతే రోజు శ్యామాక ధాన్యంతో నీకు అన్నం ఎవరు పెడతారు అన్నాడు. వీడి భక్తి అనిపిస్తుంది కదా మనకి, స్వామివారికి అన్నం లేకపోతే అమైపోతాడు అని బెంగొచ్చిందిట. ఇంత అమాయకులు ఉంటారండి భక్తుల్లో. నేను వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక్కడ ధాన్యం తెచ్చి అన్నం వండి నెయ్యి వేసి జున్ను పెట్టి నీకు అన్నం పెట్టకపోతే నీకు నీరసం వస్తే నీకు గ్యాస్ ట్రబుల్ వస్తే బ్రేవన్ తేల్చి నేను ఏమైపోతాను, నిన్నెవరు చూసుకుంటారు అన్నాడు. ఇంత విశ్వరూపం చూశాడు కదా, ఆయన వైకుంఠానికి తీసుకెడతానంటున్నాడు కదా, ఆయన మహిమ తెలుసు కదా. ఆయన ఇంకా చిన్నపిల్లాళ్ళ, నీకు నైవేద్యం ఎవరు పెడతారు, నీ ఆకలి ఎవరు తీరుస్తారు, వేళ్లకు అన్నం తినకపోతే గ్యాస్ ట్రబుల్ రాదా. కొంతమంది అదేనండి కర్మ, ఎప్పుడు వేళకు తినరు, ఇంట్లో అన్నాలు రెడీగా ఉంటాయా బతిమాలు అనమాట, తినండి మీకు గ్యాస్ ట్రబుల్ అన్నా సరే అదేమిటో 12 అయినా తినరు, దానివల్ల ఎంతో అనారోగ్యం వస్తుంది, స్వామికి కూడా అనారోగ్యం వస్తుంది అనుకుంటున్నట్టు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, ఇదిగో రంగదాస ఇదంతా చూసావు కదా, ఈ వసువు తన భార్యతో కొడుకుతో వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ నైవేద్యం పెట్టడం నాకు సేవ చేయటం మొదలైన పనులు నువ్వు చూసుకుంటావా అనగానే అంతకంటే భాగ్యమా స్వామి ఆ పని నేనే చేస్తానన్నాడు. ఇప్పుడు వసువు నీ బదులుగా ఈయన ఏజెంట్గా పెట్టుకో, నీకు ప్రతినిధిగా అక్కడ పెట్టుకో, ఇతడు నా కోసం చక్కని గుడి కడతాడు, తోట ఏర్పాటు చేస్తాడు, అతను నైవేద్యం పెట్టిస్తాడు, ఆ నైవేద్యం నేను తింటాను అనగానే అమ్మయ్య రంగదాసుని నువ్వే ఎలక్ట్ చేసుకున్నావు, నువ్వే నియమించుకున్నావు, ఇంకా నాకు బెంగలేదు ఆయన టక్కన వైకుంఠానికి విమానంలో వెళ్ళిపోయాడు. ఆయన ఏమిటో యోగం, ఆయనకు వైకుంఠానికి వెళ్ళిపోయి యోగం వచ్చింది. నాకు కూడా ఇప్పుడే విమానం వస్తే వెళ్ళిపోవాలనుంది, కానీ ఈ పురాణం 18 రోజులు ఒకటి వెళ్ళడం బాగుండదు కనుక, కానీ లేకపోతే పిలిస్తే ఆయన మనకి ఇస్తాడు విమానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, విమానం నా కోసం వస్తే మిమ్మల్ని నేను కూడా ప్రేమతో ఎక్కమంటాను. అప్పుడు మేమండి ఇంటికి వెళ్ళాలండి, ఇంటికి వెళ్ళి మా ఆవిడని అడగాలండి, అంటే మాత్రం విమానం మీకోసం వెయిట్ చేయదు. కాబట్టి ఉపన్యాసానికి వచ్చే ముందే ఎప్పుడైనా విమానం వస్తే గురువుగారితో వెళ్ళిపోతామని ఇంట్లో చెప్పేసి వచ్చేసేయండి. ఒకవేళ అవకాశం వస్తే ఎందుకు వచ్చింది గురుగారు మీ దారిని మీరు వెళ్ళిరండి నేను ఇక్కడే ఉంటానంటే ఇదిగో భక్త తుకారం వెళ్ళాలని అయిపోతుంది. గరుడు వాహనం వస్తుంది నాతో వస్తావంటే గరుడు వాహనం వస్తుంది దానికోసం బంగారం లాంటి నిద్ర లేపారా గరుత్మత్తు మీద కాసేపు ఆకాశంలో అలా అలా తిరిగి రండి అంది. ఇక తిరిగి రావడం ఉండదంటే వినిపించుకోలేదు పాప అమాయకురాలు నిజం కాదనుకుంది. ఈయన వెళ్ళిపోయాడు ఆవిడ అక్కడే ఉండిపోయింది. చూసారా పాపం భర్త గారికి అంత సేవ చేసింది ఆయన అంటే ప్రాణం కుటుంబాన్ని నడిపింది ఆవిడ కానీ వ్యామోహం వల్ల ఎక్కడ ఉండిపోయింది ఈయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఏమో ఏ క్షణంలో భగవంతుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. భక్తుల చరిత్రలు చాలా గొప్పవి. ఈ వసు వెళ్ళిపోయాడు భార్యా సమేతంగా పుత్ర సమేతంగా. ఇప్పుడు రంగదాస్ అక్కడ ఆగిపోయాడు. ఈ పెళ్లికి ముందు మధ్యలో ఇది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మధ్యలో ఈ అద్భుతమైన కథ ఎందుకు వచ్చిందో మీకు క్రమంగా తెలుస్తుంది. ఈ రంగదాస్ వరాహస్వామికి నమస్కరించి, ఎందుకంటే వరాహస్వామికి నమస్కరించకుండా శ్రీనివాసుడికి ఎవరో సేవ చేయకూడదు అక్కడ ఉండకూడదు, నమస్కరించి వెంకటాద్రి మీద మకాం పెట్టాడు. స్వామివారికి ఆలయానికి పక్కన ఓ చెరువు ఉంది. ఈసారి మీరు ఎప్పుడన్నా చూడండి క్యూ గుండా పెడతారే ఆ పక్కన ఓ చెరువు ఉంటుంది సరస్సు, అందులోంచి పెడితేనే ఇప్పుడు పెడుతున్న మహాద్వారానికి వెళ్ళాలంటే కూడా పెద్ద క్యూ ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళే ముందు అద్భుతమైన చెరువు కొలను ఉంటుంది అక్కడ. ఆ కొలనులో తామర పువ్వులు అద్భుతంగా ఉండేవి పూర్వం, ఇప్పుడు కూడా వాటితో సేవ చేస్తారేమో ఇప్పటి వ్యవహారం నాకు తెలియదు కదా. ఆ రోజుల్లో పురాణాల్లో విన్నది మేము అందులో ఆ కొలనులో ఉన్న తామర పువ్వులతో కలుగు పువ్వులతో స్వామిని పూజించేవారు అని ఇందులో చెప్పారు. ఆ సెలయేట్లో స్నానం చేశాడు, అక్కడున్న పాపనాశనం మొదలైనవన్నీ స్నానం చేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ మకాం పెట్టాక రోజు పాపనాశనానికి వాటికి వెళ్ళడం కుదరదు కనుక. స్వామివారికి రోజు నివేదన చేస్తానని మాట ఇచ్చాడు కదా, సేవ బాగా చేయాలి కదా. ఇతనికి లోపల అనుమానం, మళ్ళీ నేనేమో శూద్రుణ్ణి నా నైవేద్యం స్వామి తింటాడో లేదో అని. బోయవాడు పెట్టిన అన్నం తిన్నాడు కదా ఆయన, కానీ ఈయనకి ఎందుకో లోపల కొంచెం అనుమానం వచ్చింది. సరే ఎందుకు వచ్చింది అనుమానం వచ్చినప్పుడు మనం ఎందుకు ఉండడం అనుకున్నాడు ఆయన. నిజానికి పరమాత్మకి కులం లేదు, ఇవన్నీ మనం కల్పించుకున్నవి. ఆయనకి భక్తి తప్ప ఏం లేదని చెప్పారు కదా, ఆయన అన్ని కులాల్లో పుట్టాడు, పశువుల్లో పుట్టాడు, పక్షుల్లో పుట్టాడు. సర్వం నేనేం చెబుతున్నాడు రోజు, సర్వం జగన్నాథం అంటున్నాడు, అన్నిటికీ అతీతుణ్ణి అని చెప్పాడు ఆయన. ఆత్మ అవస్థాత్రయ సాక్షి, ఆత్మ సర్వాతీత, ఆత్మ మూడు అవస్థలకి సాక్షి, అన్నిటికీ అతీతమైనది ఆత్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అవస్థలు అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ, ఇప్పుడు మెలకుగా ఉన్నాం దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు, నిద్రపోతే దాన్ని సుషుప్తి అవస్థ అంటారు, ఆ నిద్రలో కలలు వస్తాయి కదా దాన్ని స్వప్న అవస్థ అంటారు. కాబట్టి అవస్థలు ఎన్ననమాట, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ మూడు అవస్థలకి సాక్షి తప్ప ఆత్మ దీంతో సంబంధం లేకుండా ఉంటుంది. అందుకనే ఆత్మ అవస్థాత్రయ సాక్షి, అన్నిటికీ అతీతం అది. ఈ శరీరంతో సంబంధం లేదు ఆత్మకి, లోపల ఉంటుంది శరీరం, ఉంటే ఆత్మ నిలబడుతుంది, కానీ శరీరంతో సంబంధం లేకుండా విడిచిపెట్టి ఇంకో శరీరాలు ధరిస్తూ ఉంటుంది. అయినా పాపం ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది? అక్కడ ఒక వైఖానసులు ఉన్నవారు. వైఖానసులు అంటే స్వామికి చాలా ఇష్టం, ఎందుకంటే విఖనోముని రూపంలో ఆయనే పుట్టాడు. అందుకే విష్ణు సహస్రనామంలో వైఖానస్ సామగాయన, వైఖానుడు ఆయనే. ఆ వైఖానసుని కలిశాడు. ఈ రంగదాసుకి అప్పటికి వయసు ఎంత అడగరే? 12 ఏళ్ళుట. నాకు ఆశ్చర్యం కలిగింది, 12 ఏళ్ళకి అంత భక్తి కలిగింది. చూశాడు, కొండ మీదకి వచ్చాడు, స్వామివారు ఆయన చేత సేవ చేయించుకున్నాడు. బాలు ద్వాదశ వార్షిక, ఇందులో 81వ పేజీలో 9వ అధ్యాయంలో రంగదాసు కేవలం 12 సంవత్సరములు బాలుడు అని చెప్పారు. ఆ బాలుడు వైఖానసుడిని ఒక ఆయన చూసుకుని, స్వామి స్వామివారికి నైవేద్యం పెట్టాలి, ధాన్యము తేనె జున్ను పంచదార ఇవన్నీ నేను తెస్తాను, మీరు చక్కగా వండి నైవేద్యం పెట్టండి, ఆ నైవేద్యంలో కొంత మీరు ప్రసాదంగా స్వీకరించి నాకు పెట్టండి అనగా అలాగేనండి అన్నట్టే. ఇంకక్కడి నుంచి రోజు ఈయన ఏం చేసేవాడు, నైవేద్యానికి కావలసిన పదార్థాలు ఈ వైఖానసుల వారికి ఇచ్చేవారు, ఆయన వండేవాడు పెట్టేవాడు. స్వామివారికి దగ్గరలోనే పంట పండించాలి, కేవలం ఆ నైవేద్యమే కాకుండా స్వామికి అలంకారం అంటే బాగా ఇష్టం. పువ్వులంటే ఇష్టం, నగలంటే ఇష్టం, ఫలాలంటే ఇష్టం. అసలు పువ్వులతో అలా అలంకరిస్తే చాలా ఇష్టపడతాడు. పుష్పప్రియ, ఆయనకి పుష్పప్రియుడు అనే ఇష్టం. చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, ఇలాంటి పువ్వులు అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే వాటితో మాలలు కట్టి వాటితో ఆయన పూర్తిగా ఒక్క ముఖం తప్ప మిగతా అంతా కనబడేలా కప్పేస్తే ఇక పులకించిపోతాట. పుష్పాలు ఇస్తే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఈయన ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల కొన్ని చెట్లు నరికి కొంత పొలం తయారు చేసి అందులో ధాన్యం పండించేవాడు. మరికొంత ఒక చక్కని పూలతోట ఏర్పాటు చేశాడు. ఆ పూలతోటలో మల్లికాకర వీరాజ్య కొంద మందార మాలతి తులసి చంపకానాంతు వనాంజే వచకార. మల్లికలు, గన్నేరు పూలు, కరవీరాలు అంటే గన్నేరు అనమాట. సంస్కృతంలో కరవీరము అంటారు. వినాయక చవితి నాడు, వినాయక చతుర్థి నాడు కరవీర పుష్పం సమర్పయామంటే ఒక గన్నేరు పువ్వు వెయ్యాలి. ఇక అడవి మల్లెలు, బొండు మల్లెలు అనమాట. వాటిని కుందములు అంటే మొల్లలు, లేక అడవి మల్లెల్ని కూడా కుందములు అని అంటారు. అడవి మల్లెలు, బొండు మల్లెలు ఎక్కువ సువాసనతో ఉంటాయండి. అసలు పూర్వం ఎక్కువ మంది ఆడవాళ్ళు బొండు మల్లెలే ధరించేవారట. పండు వెన్నెలల బొండు మల్లి ఎల్లుగుండెలో నవిరిసే అని అందమైన పాట ఎంతో కాలం క్రితం రాశారు మహానుభావులు. ఈ బొండు మల్లెలు పువ్వులు కింద తీసుకుని వాటిని ఒక మాలగుచ్చి ఆ మాలని పరమాత్మకి సమర్పిస్తే బ్రహ్మానందం పొందుతాడు. అటువంటి వాటిని మందార పుష్పాలని, మాలతులను, సన్నజాజులను, విరజాజులను, తులసిని, చెంపక పుష్పాలు అంటే సంపంగి, సంపంగి పువ్వులు అన్నీ సిద్ధం చేశాడు ఆయన. మంచి సంపంగి చెట్లు ఉన్నాయట. అడవి సంపంగి ఒక రకమైన పసుపు రంగులు ఉంటాయి, సువాసనతో ఉంటాయి. ఇవన్నీ రోజు కూసి ఈ ఘుమఘుమలాడే పువ్వులతో మాలలు కట్టి ఈ మాలలు, ఈ ధాన్యం, నెయ్యి మొదలైనవన్నీ వైఖానస అర్చకుడికి ఇచ్చేవాడు. ఆయనేమో పూలమాలలు స్వామి మెడలో వేసేవాడు, పువ్వులతో పూజ చేసేవాడు, ఈయన తెచ్చిన ధాన్యాదులతో ప్రసాదం తయారు చేసి నివేదన చేసేవాడు. స్వామికి అప్పటికి గుడి లేకపోతే కష్టపడి కొన్ని రాళ్ళు అవి పట్టుకొచ్చి అతి కష్టం మీద ఒక చక్కని మందిరం కూడా కట్టేట ఒంటరిగా. ఇక్కడ రాశానండి, శిలాకుడ్యం తదాకరోత్తు. శిలాకుడ్యం అంటే రాళ్లతో గోడ కట్టాడు చుట్టూత. ఎన్ని రాళ్ళు పట్టుకొచ్చాడో ఓపిక తెచ్చుకొని ఒంటరిగా గోడ కట్టేట చుట్టూత. ఇవాళ ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఓ బిల్డింగ్ కట్టాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది, స్లాబ్ వేస్తే నీళ్ళు కింద కారుతున్నాయి. అది మన టెక్నాలజీ. కానీ ఆ రోజుల్లో మహానుభావుడు సొంతంగా రాళ్ళు తెచ్చి ఆ రాళ్లతో గోడ కూడా కట్టాడు. ఈ విధంగా కొంతకాలం అద్భుతంగా పూజ చేశాడు. ఎన్నాళ్ళు? 7 సంవత్సరముల పాటు. సమాస్త్య సప్త తీర్గత. 7 సంవత్సరముల కాలం గడిచింది. ఈ 7 రోజు పువ్వులు కోస్తూనే ఉన్నాడు. ఆ మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు, ధాన్యం తయారు చేశాడు, ఈ జున్ను, తేనె, నెయ్యి ఇవన్నీ సమకూర్చాడు, ఇటు స్వామికి పుష్ప పూజ, నివేదన అన్నీ సమర్పించాడు. అసలు రకరకాల సేవలు చేశాడు. అటు అర్చకుడితో కలిసి ఉండి ఎంత భక్తితో సేవ చేయాలో అంత భక్తితో సేవ చేశాడు. ఒకనాడు ఆ రంగదాసు రోజులాగే పొద్దుటే పువ్వులు కోయడానికి వెళ్ళాడు. ప్రతిరోజు ఉదయం పూట 8 గంటల నుంచి 9:30 వరకు పువ్వులతో పూజ చేసేవారట వాళ్ళు. అందుకని సరిగ్గా 8 గంటలకి ఈ పువ్వులన్నీ గంపలతో తీసుకురావడం కోసం పువ్వులు కొయ్యడానికి తన తోటలోకి రంగదాసు వెళ్ళాడు. అక్కడ చెరువు ఉందని కూడా చెప్పానుగా, ఆ చెరువులో స్నానం చేసి పువ్వుల దగ్గరికి వెళ్ళే సమయానికి ఏం జరిగింది, ఆకాశంలో అందమైన మోత మోసింది. దూరంగా ఒక విమానం వచ్చింది. ఎందుకంటే పైకి విమానాలు రావు, ఆ విమానాలన్నీ ఆ చెట్టు కింద వరకే వస్తాయి. అక్కడి వరకు ఒక విమానం వచ్చింది. ఆ విమానంలోంచి ఒక గంధర్వుడు దిగాడు. ఆ గంధర్వుడి పక్కన 16 స్త్రీలు ఉన్నారు. పరమసుందరీముడులు ఆ గంధర్వ సుందరీముడులు అంటే. ఈ స్త్రీలతో పాటు గంధర్వుడు కిందకి దిగి ఈ చెరువులో స్నానం చేశాడు. జలక్రీడాం కరోతిస్మ దీవిస్థాప్య విమానకం. విమానాన్ని కిందకి దింపి నడిచి వచ్చి భార్యామణులతో జలక్రీడలాడాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకున్నారు అనమాట. జల్లకాలాటలలో అని పాడుకున్నారు వాళ్ళు. ఈ పాటలు విన్నాడు ఆయన. పువ్వులు కొయ్యడానికి వచ్చిన ఆయన పువ్వులు మర్చిపోయి కొయ్యడం మానేసి అలా ఉండిపోయాడు. ఎప్పుడూ తన జీవితంలో ఇటువంటి అందగత్తెలను చూడలేదు. జలక్రీడలు చూడలేదు. దాంతో జలక్రీడలో పడిపోయాడు. ఈలోపు కొంతమంది స్త్రీలు ఇక్కడ ఒడ్డున పువ్వులు ఉన్నాయి, పువ్వులు కొద్దాం అనగానే వీడే తొందరపడి ఆ పువ్వులన్నీ కోసి గంపలతో అక్కడ పెట్టాడు. ఈ స్త్రీలు పైకి వచ్చారు, ఆ పువ్వులు ముట్టుకున్నారు, అతన్ని చూసి నవ్వారు, భలే పువ్వులు తెచ్చావన్నారు. ఆ ఈలోపు ఈ తడిసిన బట్టలతో ఉన్న వీళ్ళని చూశాడు. అప్పుడే 17 ఏళ్ల వయస్సు, 19 సంవత్సరాల్లోకి వచ్చాడు ఆయన. 12 ఏట వచ్చాడు, 7 ఏళ్ళు గడిచాయి కదా, 19 ఏళ్ళు మంచి నవయవనంలో ఉన్నాడు. ఈ తడిసిన స్త్రీలు, ఈ జలక్రీడలు, ఈ గంధర్వుడితో పాటలు, ఇవన్నీ చూడటంతో వాడికి మతిపోయింది. ఒక్కసారిగా ఆయనకి రేతపాతం అయిపోయింది, వీర్యస్ఖలనం అయిపోయింది. అప్పుడు అతనికి మతిపోయింది. తనను తాను తెలుసుకున్నాడు. భగవంతుని కోసం తయారు చేసిన వనంలో ఉన్న పువ్వులు ఈ స్త్రీలకు ఇవ్వబోయానా అనుకున్నాడు. ఆ స్త్రీలని దగ్గరికి రానివ్వకుండా పువ్వులు దగ్గరికి పెట్టుకుని ఒక క్షణం ఏడ్చాడు. వాళ్ళు కూడా కనిపెట్టారు. గంధర్వుడు కూడా నవ్వాడు. ఈ పిచ్చాడికి వ్యామోహం కలిగింది అనుకుని విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఇతడికి సిగ్గు కలిగింది, తన మీద తనకి జుగుప్స కలిగింది. ఎన్నాళ్ళు కఠోర దీక్షతో, బ్రహ్మచర్య దీక్షతో ఈ చెరువులో స్నానం చేసి శ్రీనివాసుని కోసం పవిత్ర పుష్పాలు కోసి పట్టుకెళ్ళి ఇచ్చాను, ఇప్పుడు ఈ పువ్వుల గంపతో పాటు నా వస్త్రం అంతా అపవిత్రం అయిపోయింది రేతస్సు వల్ల, ఈ స్త్రీల వ్యామోహంలో ఇలా పడిపోయాను ఏమిటి అనుకున్నాడు. కానీ అనుకుంటున్నాడు, కానీ మనస్సును గ్రహించుకోలేకపోతున్నట్ట. అందుకే ఏమన్నారు, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు అత్యంత బలమైనవి, ఎంత పండితుడైనా ఎంత జ్ఞాని అయినా దానిని నిగ్రహించలేడు. చాలా గొప్పవాడే, తపస్సు చేసిన వాడే, కానీ ఒక్క క్షణకాలం ఇంద్రియాలకు లోబడి భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని అదుపులో పెట్టడం అంత తేలిక కాదు. మహాత్ములు కూడా భ్రష్టులైపోతారట. కాకపోతే మహాత్ములు కనుక వాడు భ్రష్టుడైనా గొప్పవాడవుతాడు, సామాన్యులైతే వ్యసనాల పాలై పాడైపోతాడు. పాపం సిగ్గుపడి వెంటనే వెళ్ళి స్నానం చేసి కొత్త పువ్వులు కోసుకుని ఆలస్యంగా వచ్చాడు. రోజు 9, 9:30 కల్లా పూజ అయిపోయేది, 8 to 9:30 మధ్యలో పూజ అయిపోయేది. ఈరోజు రావడమే 9:30 దాటిపోయింది. విమానంలో వచ్చిన వాడికి మధ్యలో కారు కనుక బురదలో ఇరుక్కుపోతే కారులోంచి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తే ఎలా లేట్ అవుతుందో అలా అయిపోవటం లేట్ అయిపోయింది. రాగానే అచ్చక స్వామి వైఖానసుడు, ఏమిటి ఆలస్యమయ్యింది అన్నట్టు. నబద్ధాలిగాశ్చాపి త్వయా ఆరామేచకిం కృతం. రాగానే అచ్చక స్వామి వారు ఏమన్నారు, రోజు పువ్వులు కోసేవాడివి, కొన్ని పువ్వులేమో విడిగా పట్టుకొచ్చేవాడివి, కొన్ని పువ్వులు దండ కింద గుచ్చి పట్టుకొచ్చేవాడివి, దండ స్వామికి వేసేవాడిని, విడి పువ్వులతో అష్టోత్తర శతనామమో లేక సహస్రనామంతోటో లేక శ్రీ సూక్త పురుష సూక్తాలతోటే అర్చనకు ఉపయోగించేవాడిని. ఇవాళ నువ్వు పువ్వులు మాలగా గుచ్చలేదు, పువ్వులు కూడా ఏదో విచిత్రంగా ఉన్నాయి, కొత్తవి కోసుకొచ్చావు, నీ మనస్సు కూడా వ్యగ్రంగా ఉంది, తోటలో ఏం చేసావు, ఎంత ఎందుకు ఎంత ఆలస్యమైంది, పూజ అయిపోయే సమయానికి వచ్చావేమిటి అన్నట్ట. ఇత్తం పృష్టో రంగదాసో నావదల్లజ్జయా తథ లజ్జితం రంగదాసం తం ప్రోవాచ మధుసూదనక. ఇలా వైకాలస స్వామి వారు అడిగితే ఈయన సిగ్గుతో తల వంచుకుని మాట్లాడలేదు. ఏదో స్త్రీలు వచ్చారండి, జలక్రీడలు ఆడారండి, ఆ తడిసిపోయిన బట్టల్లో ఉన్న వాళ్ళ సౌందర్యం చూశారండి, రేతపాతం అయిందని ఏం చెప్పుకోగలడు చెప్పలేక తల వంచుకుని సిగ్గుపడి కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్చకుడు ఆశ్చర్యపోయాడు. ఈయన మాట్లాడేమిటి అనుకుంటూ ఉంటే పక్కన ఆ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అందులో ఉన్న స్వామివారు నడిచి బయటకు వచ్చాడు. స్వామిని చూడగానే ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేశారు. రంగదాస, ఎందుకు సిగ్గుపడతావు, నీవు నాకు పరమ భక్తుడివి, ఈ ఇంద్రియములన్నీ సృష్టిలో ప్రతి మానవునికి భగవంతుడు ప్రసాదించినవి, నా వైష్ణవ మాయకి లోబడి ఎవరైనా ఎంత గొప్పవాడైనా ఈ కామానికి గురవుతాడు, నువ్వు జితేంద్రియుడివి, ఇంతకాలం ధైర్యం వహించావు, ఒక విధంగా ఈ మాయకి గురి స్త్రీలను చూచి వ్యామోహం చెందినా అంతలోనే వ్యామోహంతో వాళ్ళకి పువ్వులు ఇవ్వకుండా నిన్ను నీవు నిగ్రహించుకున్నావు, ఆ నిగ్రహానికి మెచ్చాను, నన్ను పూజించేవాడు ఎప్పుడన్నా చిన్న చిన్న అపరాధం చేసినా నా మాయ వల్ల ఆ అపరాధాలను నేను పట్టించుకోను, ఈ స్వల్ప అపరాధానికి నేను నిన్ను క్షమించాను, కాకపోతే పువ్వులు నాకు కోసి సమర్పించేవాడు మనస్సులో ఏది సంకల్పిస్తే ఆ కోరిక తీరుస్తాను, ఇది నాకు నియమం, స్వామి చెప్పిన మాట కొంచెం వినండి. భగవంతునికి పుష్పములు సమర్పించేవాడు కొంతకాలం పువ్వులు ఇవ్వగా ఇవ్వగా, అంటే చామంతి పువ్వులో మల్లె పువ్వులో దండలుగా గుచ్చి ఆయన మెళ్ళలో వేసిన, లేక కొన్ని పువ్వులతో ఆయన్ని పూజించిన, తులసీ దళములతో ఆయన్ని పూజించిన, ఆయన ఆనందపడతాడు. ఇలా కొంతకాలం చేస్తే, ఓ 5-6 ఏళ్ళో 7 ఏళ్ళో చేస్తే, ఇక ఆ తర్వాత వాడి మనస్సులో ఏ కోరిక వచ్చినా తీరుస్తాడు, ఆయన తీర్చకూడని కోరిక కూడా తీరుస్తాడు. నాకు పుష్పములంటే అంత ఇష్టం, నువ్వు 7 ఏళ్ళుగా పువ్వులతో పూజించిన పుణ్యం వల్ల ఇవాళ నీ మనసులో కోరిక ఏమిటో తెలిసిందే తీరుస్తున్నాను. ఈ జన్మలో కుదరదు, నువ్వు ఈ జన్మలో ఇదే ఆఖరి పూజ, ఈ పూజ ఈ పూట చూచి ప్రసాదం తీసుకుని శరీరం విడిచిపెడతావు, చాలా కాలం స్వర్గంలో ఉంటావు, ఆ తర్వాత భూలోకంలో కొంతకాలానికి సుధర్ముడు అనే రాజుగారికి నాగకన్యకకి కొడుగ్గా పుట్టి తొండమానుడు అనే పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కుతావు. ఆ జన్మలో నువ్వు చూసిన గంధర్వ స్త్రీలంతా భూలోకంలో మళ్ళీ మానవ స్త్రీలుగా జన్మిస్తారు. నువ్వు 16 స్త్రీలను చూసావు, ఈ 16 నీకు భార్యలు అవుతారు, వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ బ్రహ్మానందం అనుభవిస్తావు. అనగా నేను తెల్లబోయి ముక్తి కోసం నీ దగ్గరకు వచ్చి చివరికి నేను కూడా కాముకుండా అయిపోయానా, ఇప్పుడు ఈ భార్యలతో ఏం పడతానండి అన్నట్ట. 16 భార్యలతో భోగాలు అనుభవించడానికి చివరికి పూజ చేయడం వెనకటికి ఎవడో భగవంతుడు ప్రత్యక్షం అయితే ములక్కాడే మరుగురేట, ములక్కాడ వాడికి ములక్కాళ్ళు అంటే ఇష్టం కర్మగాలి. భగవంతుడు ప్రత్యక్షం అయితే ములక్కాళ్ళ కోరుకునేది నిజంగా. శ్రీనివాసుడు ప్రత్యక్షం అయ్యాడంటే అప్పుడు ఏం కోరుకోవాలి, నాకు ఉప్పల్లో 1000 గజాలు ఇవ్వండి అని కోరుకుంటావా? రామరామ ఇదే మన బతుకు. స్వామి శాశ్వతంగా నీ అనుగ్రహం కావాలని కోరుకోవాలి. నేను 7 ఏళ్ళు పువ్వులతో పూజ చేస్తే చివరికి నేను చక్రవర్తిగా పుట్టి గంధర్వ భోగాలు అనుభవించి గంధర్వ స్త్రీలను భార్యలుగా పొంది చివరికి భోగలాలసుడి అయిపోనా, నాకు ఇక ముక్తి రాదా అన్నట్ట. కంగారు పడక మరి, నీ పూజ నిన్ను విడిచిపెట్టదు. నీవు చేసిన ఈ పూజా ఫలం వల్ల తొండమానుడిగా భోగాలు అనుభవిస్తున్నప్పటికీ శ్రీనివాస పద్మావతి కళ్యాణానంతరం నా మీద నీకు భక్తి కుదురుతుంది. నీ అంతఃపురం నుంచి కొండ దాకా సొరంగ మార్గం వేసుకుని రోజు రాత్రి వచ్చి నన్ను పూజిస్తావు. ఎంతకాలం? సాగరం శతాబ్దం, 100 సంవత్సరములు నన్ను అలా పూజిస్తావు. 100 ఇయర్స్ రోజు రాత్రి నన్ను పూజిస్తావు. ఆ తర్వాత నా అనుగ్రహంతో నీకు శాశ్వత కైవల్యం ఏదో ఒకనాటికి లభిస్తుంది. నా పూజ చేసిన వాడికి భోగాలు ఇచ్చి తర్వాత ముక్తినిస్తాను. ముందెప్పుడు పరమాత్మను పూజిస్తే ఏమవుతుంది, ముక్తి ఇస్తాడు, అప్పుడు ముక్తిస్తాడు. అందుకే మీకు సత్యనారాయణ వ్రతంలో చివరన ఇహలోకే భోగాన్భుంక్త్వ, ఈ లోకములో భోగములన్నీ అనుభవించి అంతే సత్యపురం యయౌ, శరీరం విడిచాక సత్యనారాయణ స్వామి సన్నిధానానికి వెళ్ళాడు అని ఉంటుంది చూడండి. భగవంతుడు ఇక్కడ భోగాలు ఇవ్వకుండా ఒకేసారి వైకుంఠానికి పంపేయడు. మీ అందరూ పురాణం అనేవాళ్ళు కంగారు పడక్కర్లా, రేపే గురువుగారు వచ్చి విమానంలో పట్టుకుపోతాడేమో, అనవసరంగా ఇక్కడికి వచ్చావరా అని ఇంటికి పోవక్కర్లా. 100 ఏళ్ళు నిండేదాకా మీకు అన్ని సుఖాలు ఇచ్చి మీకు ఎప్పుడు కోరిక వస్తే అప్పుడే ముక్తినిస్తాడు. అదేం అంత తేలిక కాదు. కాబట్టి రేపే వైకుంఠానికి పట్టుకుపోతారేమో, అయ్య బాబాయ్ మా సనత్నగర్ ఇల్లు, భరత్నగర్ ఇల్లు, నాగోల్ ఇల్లు ఏమైపోతాయి, ఎల్బి నగర్లో ఆ వాహనాలు ఏమైపోతాయని, యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ మై వెహికల్స్, ఆ వెహికల్స్ మీ పిల్లలు పెడతాయి, కంగారేం పడకండి. భగవంతుడు అంత తేలిక ఈయన చటుక్కు నేను పట్టుకెళ్ళాడు. అందుకే ఈయనతోటి నువ్వు సుఖాలు అనుభవించిన తరువాత నా దగ్గరకు వస్తావు అన్నాడు. ఆ రంగదాసు ఆ క్షణమే స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్వర్గంలో కొంతకాలం ఉండి ఇదిగో ఈ చంద్రవంశంలో ఆకాశరాజుకి సోదరుడిగా, సుధర్మ మహారాజు గారికి నాగకన్యకి తొండమారుడనే పేరుతో పుట్టాట. ఇది ఆయన యొక్క ఫ్లాష్ బ్యాక్. మహానుభావుల చరిత్రలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడు కదా, అలాగే ఈ జన్మలో ఈయన కూడా అలా పుట్టాడు. ఒక సామాన్యుడు కేవలం శ్రీవారి కటాక్షం వల్ల తొండమారుడిగా పుట్టాడు. 5వ ఏట నుంచి విష్ణు భక్తుడు అయ్యాట. ఇదే పూర్వజన్మ సంస్కారం. అనేక జన్మల తపస్సు ఉన్నది, స్వామివారికి పువ్వులు ఇచ్చిన పుణ్యం ఉంది. అందుకే ఇక్కడ రాశారండి సుస్పష్టంగా, 5వ ఏట నుంచి ఆయనకి సంపూర్ణముగా విష్ణు భక్తి ఏర్పడిందిట. రోజు విష్ణువుని తప్ప ఎవరిని తలుచుకునేవాడు కాదు. పూర్వం ఒకప్పుడు గంధర్వ స్త్రీలను చూశాడుగా, వాళ్ళే ఈయనకి భార్యలు అయ్యారు 16. పాండ్యరాజకుమార్తె పద్మని ఈ 16 పెళ్లి చేసుకున్నాడు. ఇది కాక వేరు వేరు దేశాలకు చెందిన ఇంకో 100 మంది భార్యలు అయ్యారు, వెరసి 116. 116 ఈయనతోటి మొదలయ్యాయి. 116 భార్యలు అయ్యారు. ఈ భార్యలతో దేవేంద్రుడిలాగా ఆయన ఆకాశరాజుకి తమ్ముడై యువరాజుగా ఉండి సుఖాలు అనుభవించాడు. ఆకాశరాజు శరీరం విడిచిపెట్టాక ఈయనే రాజయ్యాడు కదండి. ఆకాశరాజు కొంతకాలం ఇక వెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఈయనే మహారాజే చక్రవర్తి అయి మహాభోగాలు అనుభవిస్తూ కూడా పరమాత్ముడిని అత్యంత భక్తితో సేవించాడు. ఇది తొండమానుడి పూర్వజన్మ రహస్యం. ఇక ఇప్పుడు కళ్యాణ గాథ చెబుతున్నాను విను. పద్మావతి వివాహం కోసం తరలి వచ్చాడు శ్రీనివాసుడు. వస్తూ దారిలో ఒక చోట విడిది చేశాడు. విడిది చేయగానే ఆయనకి మళ్ళీ బెంగ పట్టుకున్నదట. లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టి అలిగి వెళ్ళిపోయింది, ఎక్కడో కరవీరపురంలో ఉంది, పెళ్ళికి లక్ష్మి లేకపోతే సాకు ఉంటుందే. నారదా, లక్ష్మి లేని పెళ్ళి పెళ్ళి కాదు అనగానే, ఎంతండి ఆవిడ నేను తీసుకొస్తాను అని వెంటనే నారదుడు బయలుదేరాడు. ఆ సమయంలో కరవీరపురంలో తామర పువ్వులో కూర్చుని లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తోంది. అగస్త్య మహర్షి ఆవిడ స్తోత్రం చేశాడు. అత్యద్భుతమైన స్తోత్రం అది, స్వయముగా అగస్త్యుడు రచించిన శ్లోకం అన్నమాట. ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని పద్మగౌరి క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. రోజు ఉదయం లేచి నీకు నమస్కరిస్తాను. ఎవరికి? కమల అంటే లక్ష్మీదేవికి, అమ్మవారికి పద్మ కమల అని పేరు. నువ్వు కమలవి, కమలాయతాక్షి తామర పువ్వు వలె విశాలమైన కన్ను కలిగింది ఆవిడ. ఆయతము అంటే విశాలం. ఆవిడ కళ్ళు విశాలమైన కళ్ళు. ఎలాంటి విశాలమైన కళ్ళు? తామర పువ్వు రేకుల వలె విశాలంగా ఉండే కళ్ళు కలిగినది. శ్రీ విష్ణు హృత్ కమలవాసిని, విష్ణుమూర్తి యొక్క హృదయ పద్మంలో ఉంటుంది. ఆవిడేమో పద్మ, ఆవిడ కళ్ళు పద్మములు, ఉండేది హృదయ పద్మం, విష్ణు హృదయ పద్మంలో పుట్టింది. క్షీరోదజ, క్షీర అంటే పాలు, ఉద అంటే సముద్రం, క్షీరోదజ పాల సముద్రం నుంచి పుట్టింది. కమల కోమల, ఎంత తామర పువ్వు ఎంత మృదువుగా ఉంటుందో ఆవిడ శరీరం అంత మృదువుగా ఉంటుందండి. మీరు తామర పువ్వు రేకులు చూడండి, ఆ మధ్యలో ముట్టుకుంటే నొన్నగా వెన్న కంటే కూడా మృదువుగా ఉంటుంది. అదిగో అలా కోమలంగా ఉండేటటువంటి తల్లి వినువు, ఆ మధ్యలోంచి పుట్టిన దాని గౌరవర్ణంతో ఉండే తల్లిది అటువంటి లక్ష్మి. ప్రసీద, ప్రసన్నురాలువు కమ్ము. సతతం నమతాం శరణ్యే అన్నారు. నమతాం, నమస్కరించిన వారికి అభయం ఇస్తుంది ఆవిడ. ఒక్క నమస్కారం చేసి లక్ష్మి నీకు దండం పెడుతున్నాను రక్షించు అంటే ఇంకా ఆ క్షణం నుంచి వాడి బాధ్యత అంతా తానే స్వీకరించి అనుగ్రహిస్తుంది గనక అమ్మని నమతాం శరణ్య అన్నారు. అంటే ఒకరోజు కదట, సతతం ఒక నమస్కారం చేసిన వాడిని ఎల్లవేళలా రక్షిస్తుంది అటువంటి లక్ష్మి నీకు నమస్కారం. ఇటువంటి స్తోత్రం ఏం చేశాడండి? కమలే కమలాక్షవల్లభేత్వం కరుణాపూర తరంగితై రపాంగై స్తోత్రం అందులో ఇది. ఆ శ్లోకాలను కూడా మన వాళ్ళు ఈ సువర్ణధార స్తోత్రంలో చేర్చేశారు. కానీ నిజానికి ఇవి కాశీఖండంలో స్కాంద పురాణంలో అగస్త్యుడు చేసిన స్తోత్రం, ఎక్కడ కొల్హాపురంలో చేశాట. అటువంటి స్తోత్రము విని నారదుడు అమ్మకి నమస్కరించాడు. ఆ సమయంలో అక్కడ అగస్త్యుడు ఉన్నాడు, ఇటు నారదుడు ఉన్నాడు. నారదుడు ఆ తల్లికి నమస్కరించి, తల్లి శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహం చేసుకుంటున్నాడు, ఆయన్ని పెళ్లి కొడుకులు చేయవలసిన బాధ్యత, పెళ్లి సందడంతా నిర్వహించవలసిన బాధ్యత నీది అన్నాడు. నా స్వామికి పెళ్ళా అని ఆ క్షణమే చక్క 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 అక్కడి నుంచి బయలుదేరింది ఆవిడ, నారదునితో కలిసి వచ్చింది. దీన్ని బట్టి చూసారా ఎంత కల్పితం చేశారో మన వాళ్ళు. లక్ష్మీదేవి కోపం వచ్చేసి చెడామడ తిట్టేసింది స్వామిని, తట్టుకోలేక ఆయన రాయి అయిపోయాట పాపం. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. మరి స్వయంగా లక్ష్మీదేవి అక్కడికి వచ్చింది, శ్రీనివాసుని కూర్చోబెట్టింది. అమ్మవారు పార్వతి సరస్వతి కూడా వచ్చారు. ముగ్గురు అమ్మవార్లు శ్రీనివాసుడికి మంగళ స్నానం చేయించారు. చక్కగా తల అంటారు, అంటే ఇప్పుడు సంపంగి నూనె రాశారు తలకి. పూర్వం చక్కగా కొబ్బరి నూనె ఒకటి ఉండేది, దాన్ని నెత్తికి రాసుకునేవారు. ఆ తర్వాత తలంటుకొని తల దువ్వుకుని జడ అని ఒక పదార్థం, జడ పదార్థం వేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువగా పిశాచాలు విడబోసుకుని కనబడుతున్నాయి. ఉత్తిష్టంతో పోత పిశాచాహ అని మంత్రం చదువుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. చక్కగా స్వామివారికి కూడా అలాగా సంపంగి నూనె రాసి తలంటారట. అది కూడా కుంకుడుకాయలు పులుస్తూ, దిక్మాల షాంపూలతో కాకుండా కుంకుడుకాయలు పులుసుతో అలా చక్కగా తోమాలి. చుండ్రు పోతుంది, జుట్టు పెరుగుతుంది. ఇప్పుడు అందరికీ తల మైదానం ఎందుకు అవుతుంది అనుకుంటారు? రాసుకోడు నూని షాంపూలు పెడతాడు, దాంతో ఏమైపోయింది, ఈ షాంపూని ఎత్తి మీద క్యాంప్ వేయగానే 5-7 నుంచి బట్టతల మొదలు. కుంకుడుకాయలతో రుద్దుకుంటే చూడండి జుట్టు మళ్ళీ అలా మళ్ళీ పెరుగుతుంది, ఊడిన జుట్టు వస్తూ ఉంటుంది. కుంకుడుకాయలు చుండ్రును పోగొడతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ చేదు మంచిది, కళ్ళలోకి పెడితే మంచిది, కళ్ళలో పుసిగిలిపోయి కంటికి చూపు పెరుగుతుంది. రేపటి నుంచి వీరందరూ కుంకుడుకాయలు వాడండి, షాంపూలు బహిష్కరించండి చక్కగా. దానివల్ల వచ్చే ఆరోగ్యం ఎప్పుడు ఆరోగ్యం, ఒంటికున్న చర్మ రోగాలు కూడా పోతాయి. ఈ విధంగా తలంటి స్నానం చేయించారట, మంగళ స్నానం చేయించారు. పసుపు పచ్చని బంగారపు అంచు కలిగిన వస్త్రం పట్టుకొచ్చారు, ఆ వస్త్రాన్ని స్వామివారికి కట్టారు. రకరకాల ఆభరణాలన్నీ కూడా ధరింపచేశారు. ఆ తర్వాత కస్తూరి తిలకం నుదుట పొడుగ్గా తీర్చిదిద్దారు, కళ్యాణ తిలకం తీర్చిదిద్దారు. స్వామివారి చెవులకి కుండలాలు లక్ష్మీదేవి పెట్టింది, చేతులకి కంకణాలేమో పార్వతి వేసింది, సరస్వతీదేవి ఏం చేసింది, మీసాలను అలా తీర్చిదిద్దింది. స్వామివారికి కూడా మీసాలు ఉంటాయండో, అదేంటో విష్ణుమూర్తి అంటే మీసాలు లేకుండా చూపిస్తారు. ఆయనకి ఆకుపచ్చని మీసాలు, పచ్చని మీసాలు ఉంటాయి, అందమైన మీసాలు ఉంటాయి. అలా మీసాలు తీర్చిదిద్దారు, అన్ని అలంకారాలు చేశారు. చక్క గంధము పొయ్యారు, కానీ గంధం కొందరు పూస్తే పన్నీరు కొందరు కొట్టారు. పన్నీరు కన్నీరు రాకుండా కంట్లో కొట్టకుండా ఒంటికి కొట్టాలి, అవన్నీ కొట్టారు. ఇప్పుడు లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు మాతలతో కలిసి శ్రీనివాసుడు ఆకాశరాజు గారి నగరానికి తరలొచ్చాడు. ఆయన కోసం అద్భుతమైన విడిది గృహం ఏర్పాటు చేశారటండో, మంచి ఏసీ రూములు ఏర్పాటు చేశారు, న్యాచురల్ ఏసీ, దిక్మాల మిషన్లు కాదు. ఆ పూర్వ భవనం ఆకాశంలో ఏర్పాటు చేశారు, అది కూడా ఆకాశహర్మ్యం, విశ్వకర్మ చేత నిర్మింపబడిన భవనంలోకి శ్రీనివాసుని ప్రవేశపెట్టారు. ఇక ఆ తరువాత ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి అన్ని ప్రాంతాల నుంచి పరిచారకులు వచ్చారు. అసలు ఎక్కడ పరిచారకులు అంటే వాళ్ళు కనుసైగతో ఎవరికి ఏ వస్తువు కావాలో వందించారు. కొందరికి చెప్పులు ఇచ్చారు, కొందరికి గొడుగులు ఇచ్చారు, కొందరికి వస్త్రాలు ఇచ్చారు, కొందరికి నగలు ఇచ్చారు. శ్రీనివాసుడితో పాటు వెళ్ళిన వాళ్ళందరూ భోగాలు అనిపించారట. అసలు జగద్గురువు గారి కంటే గురువు గారితో వచ్చిన వాళ్ళు ఎక్కువ భోగాలు అనిపించారట. గురువు గారికి ఒక్క కిరీటం పెడితే వాళ్ళకి 10 కిరీటాలు పట్టుకెళ్ళారు. జగద్గురువు అయిన శ్రీనివాసుడికి ఒక్క పెసరట్టు ఉప్మా పెడితే వీళ్ళంతా 10 పెసరట్టు ఉప్మాలు తినేశారు బాగా. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ తింటారండి పెళ్లికి వచ్చినప్పుడు. అసలు గురువు గారికి తక్కువ, మిగతా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టారట. తిని సంతృప్తి పొందిన వాళ్లే తప్ప సంతృప్తి పొందని వాళ్ళు లేరు. తిన్న ఆహారం వల్ల బలం తప్ప అనారోగ్యం లేదు. మహాభై వైభవంగా జరిగాయి. ఎవడు ఏ పదార్థం అరిటి ఆకు మీద ఎంత కోరుకుంటే అంత పదార్థం వచ్చేదట. ఒక ఆయనకి బూరి ఇష్టం, ఒక బూరి అంటే ఒక బూరే వచ్చేది, బొబ్బట్టు అంటే ఒక బొబ్బట్టే వచ్చేది, ఆ బొబ్బట్టులోకి నెయ్యి వచ్చేది. ఈ బొబ్బట్టు తిన్నాక వాళ్ళు బొబ్బలు పెట్టేవారు కాదు, అంత రుచిగా ఉండేవి. పనసపొట్టు కూర, పులిహేర కూరలా వండారు. ఇక పులిహేర, దద్యోజనం, కట్టు పొంగలి, ఆ పొంగలి, ఈ పొంగలి, గారెలు, మైసూరు పాకాలు, లడ్డూలు, ఓయ్ బాబా, చేసిన పదార్థాలు లెక్క పెట్టలేం, వాటి పేర్లు కూడా తెలియదు. ఈ విధమైనటువంటి అనేక దివ్య మధుర పదార్థాలు, ఉల్బణాలు, అనుల్బణాలు, లవణాలు, అలవణాలు, మళ్ళీ లవణము తీపి కలిపినటువంటివి, ఇటువంటి పదార్థములు కోకొల్లలుగా ఉన్నాయి. ఇదందరూ భోజనం చేశాక ఇక శుభలేఖలు పుచ్చుకొని ఎదుర్కోలోత్సవం అని ఒకటి చేశారు. ఎదుర్కోలోత్సవం చాలా పెద్దదండి. రేపు మళ్ళీ సాయంకాలం 6:20 వచ్చేస్తే ఎదుర్కోలోత్సవాలు, కళ్యాణాలు మొదలైనవన్నీ చెప్పుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది కళ్యాణం. 18 రోజుల్లో 3వ వంతు వెళ్ళిపోయింది. 6 రోజులు, ఇంకా 2 వంతులు, 2 హార్లు, 12 రోజులు మిగిలింది. ఈ మిగతా కాలాల్లో కూడా వెంకటాచల మహాత్మ్యం, పురుషోత్తమ క్షేత్ర మహిమ, బదరికా మహిమ ఇత్యాది మహిమలన్నీ తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.